కథ చెప్తా .com. నేను చెప్పబోయే కథ బంగారు నీళ్లు. అనగనగా ఒక రాజు రాణి ఉండేవారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. రాజు మీద వారి కుటుంబానికే కాక ప్రజలందరికీ కూడా చాలా ప్రేమ ఉండేది. అతనిలాంటి మంచి రాజు లేడని పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఉండగా హఠాత్తుగా జబ్బు చేసి రాజు చనిపోయాడు. పాపం అతని భార్య బెంగచేత మంచం పట్టింది. రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులు అందరూ వచ్చారు. రకరకాల చికిత్సలు చేశారు. లాభం లేకపోయింది. మనోవ్యాధికి మందు ఎవరివ్వగలరు? ఇంతలో ఒక రోజున ఊళ్ళోకి ఒక సాధువు దిగాడు. ఎక్కడ చూచినా రాణిగారి గొడవే. అది విని సాధువు ఆమెను చూద్దామనుకున్నాడు. అతన్ని కోటలో కాపలా వాళ్లు పోనిస్తేగా, అందరూ చూడడమయ్యింది, నీ వల్లనేమవుతుంది, ఓయ్ అని కసిరి కొట్టారు. అలా కాదు, మీరందరూ ఏనాడో ఆశ వదులుకున్నారు కదా, ఇంతలో పోయేదేమున్నది, నన్ను ఒకసారి చూడనియ్యండి అని సాధువు పట్టుబట్టాడు. సరే, చివరకు సాధువుని రాణిగారి ఎదుట పెట్టారు. అతను పరకాయించి చూచి, అమ్మా, ఇది మీ శరీర సంబంధమైన జబ్బు కాదు, అందుచేత ఎన్ని మందులు నూరిపోసినా పనిచేయవు. మీకిప్పుడు పట్టుకున్నది మనోవ్యాధి. మనోవ్యాధులు కుదర్చడం ఒక సాధువుకే చేతనవుతుంది. ఇటువంటి బాధలు నయం కావటానికే వారు దేశదేశాలు తిరిగి సలహాలిస్తుంటారు అని తన ఉద్దేశం చెప్పాడు. ఈ మాటలు రాణిగారికి అమృత గుళికల్లా పనిచేసినాయి. యతీశ్వరుణ్ణి అనేక విధాల పూజించి, స్వామి, మీరు నిజంగా మహానుభావులు. నా బాధలు ఉన్నవి ఉన్నట్టుగా దివ్య దృష్టి వల్ల కనిపెట్టగలిగారు. మా పుణ్యం కొద్దీ ఇవాళ మీ దర్శనం లభించింది. మరి నాకు ఆరోగ్యం కలిగే ఉపాయం ఉన్నదా అని ఆత్రంతో ప్రార్థించింది. ఉపాయం లేకేమి, ఈ పట్టణానికి ఉత్తర దిశన 10 ఆమడాల దూరంలో ఒక రాక్షసి ఉన్నది. ఆ రాక్షసి రాజ్యంలో 3 వింత వస్తువులు ఉన్నాయి. అయితే అవి జయించుకురావటం కష్టసాధ్యమైన పని. వాటిని తీసుకురాగలిగితే మాత్రం మీ జబ్బు నయమైపోయినట్టే. సందేహం లేదు, నా మాట నమ్మండి అని సాధువు చెప్పాడు. మాకు ఏ పని కష్టసాధ్యమనేది లేదు. ఆ వింత వస్తువులేమిటో సెలవీయండి స్వామి అని అంటూ రాణిగారి కొడుకు ఇద్దరు ముందుకు వచ్చారు. సరే, అయితే వినండి. ఆ రాజ్యంలో పాట పాడే చెట్టు, మాట్లాడే పక్షి, బంగారపు నీళ్లు ఉన్నాయి. వాటిని తీసుకురాగలిగితే మీ తల్లిగారి జబ్బు నిమ్మళిస్తుంది. అయితే ఈ పని చాలా జాగ్రత్తగా సాధించుకురావాలి సుమండి అని చెప్పేసి సాధువు మాయమైపోయాడు. ముందుగా పెద్ద కుమారుడు రాజభూషణుడు వెళతానన్నాడు. 3 నెలలు గడువు పెడుతున్నాను, అప్పటికీ ఇల్లు చేరకుంటే సరే సరి, లేని పక్షంలో నాకు ఏదో అపాయం సంభవించిందనుకోండి అని గడువు పెట్టి బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన ఎడారి కనిపించింది. అక్కడ కొన్ని రాళ్ళు తప్ప మరేమీ లేవు. మరి 4 అడుగులు వేసేసరికి ఓ రాయి, రాజభూషణుడా, ఈ ప్రయాణం ఎక్కడికి, ఇది ఎందుకు వచ్చిన ప్రయాణం అని ఎవరో అతన్ని పేరు పెట్టి పిలిచినట్టయింది. అక్కడ కొన్ని రాళ్ళు తప్ప మరేమీ లేవు. మరి 4 అడుగులు వేసేసరికి ఓయ్ రాజభూషణుడా, ఈ ప్రయాణం ఎక్కడికి, ఇది ఎందుకు వచ్చిన ప్రయాణం అని ఎవరో అతనిని పేరు పెట్టి పిలిచినట్టు ఎరిగి ఉన్న వాళ్ళు పలకరిస్తున్నారేమో, పోనీ బదులు చెబుతామనే బుద్ధి పుట్టింది. కానీ ఇవన్నీ రాక్షసి రాజ్యంలో మాయలని నిశ్చయించి రాజభూషణుడు తన దారిన తాను వెళ్తున్నాడు. దారిలో ఒక వృద్ధుడు కనిపించాడు. నాయనా రాజకుమార, నువ్వు చాలా కష్టసాధ్యమైన కార్యం తలపెట్టావు, అయినా భయం లేదులే, నేను చెప్పినట్టుగా నడుచుకున్నావంటే సులువుగా పని సాధించుకోరాగలవు అని చెప్పాడు. తప్పకుండా నడుచుకుంటానని రాజభూషణుడు మాట ఇచ్చాడు. అప్పుడు వృద్ధుడు, అదిగో ఆ కనబడుతున్న రాళ్లన్నీ ఏమిటో తెలుసా, నీలాగనే నువ్వు వచ్చిన పని కోసమే వచ్చి శాపం వల్ల శిలలుగా మారిపోయిన శూరులు. నీవు ఆ సమీపానికి వెళ్లేసరికి ఎవరో నిన్ను పేరు పెట్టి పిలుస్తారు. పలకకుండా పోతే రాళ్లతో కొడతారు. అప్పటికీ లొంగకుండా పోతే ఎదుటికి వచ్చి ముఖం పైన ఉమ్ముతారు కూడాను. ఈ పనులన్నీ కనబడని ఒక రాక్షసి చేస్తూ ఉంటుంది. ఇవేవీ లెక్క చేయక నీ పని మీద నీవు వెళ్ళిపో, వెనకకు తిరిగి చూశావంటే నువ్వు ఒక రాయిగా మారిపోతావు అని బోధించాడు. ముసలివాడు చెప్పింది శ్రద్ధతో విని రాజభూషణుడు మళ్లీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి ఎవరో పేరు పెట్టి పిలిచారు. రాజపుత్రుడు పలకలేదు. వాళ్లు రాళ్లు విసిరారు. అతను లెక్క చేయలేదు. తల్లి ఆరోగ్యం కోసం ఎన్ని కష్టాలైనా పడటానికి నిశ్చయించుకున్నాడు. మరికొంచెం సేపటికే ఎవరో వచ్చి ముఖం పైన ఉమ్మేసేసరికి చర్రున కత్తి దూసి, ఎవడెవరా నువ్వు అంటూ వెనక్కి తిరిగాడు. ఇంకేముంది, రాజభూషణుడికి బదులు ఒక రాయి అక్కడ పడి ఉన్నది. 3 నెలల వరకు చూచి రాజభూషణుడు ఏదో ఆపదలో చిక్కుకొని ఉంటాడని ఇంటి దగ్గర నిశ్చయించుకున్నారు. ఈసారి 2వ వాడు సుగుణభూషణుడు అన్నలాగానే 3 నెలల గడువు పెట్టి ప్రయాణమైనాడు. ఇతను అన్న కంటే ఎక్కువ ఓరిమి కనబర్చాడు. చాలా శ్రమలు పడినాడు. కాని చివరకు ఎవరో వచ్చి ముఖం పైన ఉమ్మేసేసరికి పౌరుషంతో కత్తి దూసి వెనక్కు తిరిగి అన్నలాగానే శిల అయిపోయాడు. పెట్టిన గడువు ఎప్పుడో దాటినా సుగుణభూషణుడు ఇంటికి చేరుకోలేదు. అందుచేత ఇతనికి కూడా ఆపద వచ్చి ఉంటుందని ఇంట్లో నిశ్చయించుకున్నారు. అప్పుడు రాజపుత్రి హేమలత నేను వెళుతానని ముందుకు వచ్చింది. కొడుకుల అతిగతి లేకపోయే ఉన్న ఒక్క కూతురు ఎదుట లేకుండా పోతే రాణి సహించగలదా? అందుచేత వద్దుగాక వద్దు అని ఆమె హేమలత ప్రయాణానికి అడ్డు తగిలింది. కాని రాజకుమార్తె ఆగలేదు. ఈ పాటి పని నెరవేర్చుకురాలేకపోతే మేము ఉండేమీ లేకేమీ? నేను తప్పకుండా సాధించుకు వస్తాను. చూస్తావు గదా నా ప్రజ్ఞ అని ధీమాగా చెప్పి బయలుదేరింది. అన్నలిద్దరికూ కనబడినట్టే హేమలతకు కూడా ముసలివాడు అగుపడి సలహాలు చెప్పాడు. రాజపుత్రి ముసలివాడిని దేవునిగా భావించింది. అతని సలహాలను వేదములుగా నమ్మింది. అతను చెప్పిన దానికి అడుగు దాటకుండా నడుచుకుంటానని ఒట్టేసుకుంది. ఆ ప్రకారమే చేసింది. లోగడ అన్నలు పౌరుషపడి వెనక్కు తిరిగి చూశారు. తగిన శాస్తి అనుభవించారు. కానీ హేమలత మాత్రం అలా చూడలేదు. అందుకనే ఆమె గండాలన్నీ సులువుగా దాటేసింది. ఇక ఇప్పుడు ముసలివాడు హేమలతకు అడుగడుగునా కనబడుతూనే ఉన్నాడు. పక్కనే ఉంటూ సలహా చెబుతూనే ఉన్నాడు. కొంచెం సేపట్లోనే హేమలతకు ఒక చిత్రమైన ప్రదేశం కనబడింది. అక్కడ మిలమిలా మెరుస్తూ ఊట నీరు ప్రవహిస్తూ ఉన్నది. అదే బంగారపు నీరు. ఇది ఒక్క చుక్క తగిలేసరికి చచ్చిన వాళ్లే బ్రతుకుతారు. ఇక ఎటువంటి వ్యాధులైనా కుదుట పడతాయనే మాట చెప్పేదేమిటి అని ముసలివాడు అన్నాడు. ఆ మాట వింటూనే హేమలత తన దగ్గర ఉన్న సీసాలను ఈ నీటితో నింపేసి చేత పట్టుకుంది. ఆ దగ్గరలోనే ఒక చెట్టు పాడుతున్నది. చెట్టు కొమ్మకు ఒక పంజరం. ఆ పంజరంలో మాట్లాడే పక్షి కూడా ఆమెకు కనబడింది. బేష్, తక్కిన 2 వస్తువులు ఇక్కడనే దొరికేశాయి. ఇక వచ్చిన పని పూర్తిగా నెరవేరినట్టేనని రాజపుత్రి సంతోషించింది. ఈ చెట్టు కొమ్మ ఒకటి పట్టుకు వెళ్ళి మీ ఉద్యానవనంలో పాతు. మళ్ళీ మహావృక్షమవుతుంది. దీని ఆకులు చక్కటి సంగీతం పాడతాయి. పంజరంలో పక్షి కమ్మటి కథలు చెబుతుంది. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది అని వృద్ధుడు మళ్ళీ చెప్పాడు. హేమలత ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిచి పక్షి ఉండే పంజరం పట్టుకున్నది. ఇంటి ముఖం పట్టింది. ముసలివాడు చెప్పిన మాట ఎంతవరకు నిజమో చూద్దామని దారిలో పడి ఉన్న ఒక శిల మీద బంగారపు నీటి చుక్క వేసింది. ఆ శిల వెంటనే రాజకుమారునిగా మారింది. ఆమె ఆశ్చర్యంతో తక్కిన రాళ్ల మీద కూడా తలా ఒక చుక్క వేస్తూ వచ్చింది. వెంటనే రాళ్లన్నీ రాజపుత్రుడుగా మారినాయి. ఇలా మారిపోయి వచ్చిన వాళ్లల్లో తన 2 అన్నయ్యలు కూడా కనబడేసరికి హేమలత చెప్పలేని ఆనందం పొందింది. 3 కలిసి తల్లికి కావలసిన 3 వింతలు పట్టుకుని ఇంటికి చేరుకున్నారు. తలవని తలంపుగా కొడుకులు కూతురు కంటపడే వరకు రాణిగారికి సగం వ్యాధి ఎగిరిపోయింది. హేమలత ప్రజ్ఞ వల్ల సాధించుకు వచ్చిన 3 వింతలు యతీశ్వరుడు చెప్పినట్టుగా ప్రయోగించేసరికి రాణిగారికి చక్కటి ఆరోగ్యం చేకూరింది. అందరూ ఆనందంలో మునిగి ఉండగా అడవిలో కనిపించిన ముసలివాడు కూడా వారి దర్బారుకు వచ్చాడు. అతన్ని రాజకుమారులు హేమలత చాలా మర్యాద చేశారు. అతను కట్టుకోవటానికి మంచి దుస్తులిచ్చారు. అవి వేసుకోగానే ముసలివాడు చక్కటి రాజకుమారునిగా మారాడు. ఈ వింతకు అందరూ ఆశ్చర్యం పొందారు. నేను మీ వంటి రాజకుమారుడిని. ఈ 3 వింతల కోసం నేను మీలాగనే ప్రయాణమయ్యాను. రాక్షసి శాపం వల్ల నాకీ ముసలి రూపం వచ్చింది. తర్వాత హేమలత ప్రజ్ఞ వల్ల నాకీ పీడ వదిలింది అని అతను చెప్పాడు. ఈ కథ విని రాణిగారు మరింత సంతోషించి హేమలతకు రాజకుమారునికి వైభవంగా పెళ్లి చేసింది. అంతటి నుంచి అందరూ హాయిగా ఉంటున్నారు. ఇక కథ కంచికి, మనం ఇంటికి. కథ చెప్తా .com